చిన్నదే కాని శ్రీకృష్ణ పరమాత్మ పురుషోత్తమ ప్రాప్తియోగో నామ పంచదశాధ్యాయం పురుషోత్తమ ప్రాప్తియోగం ఏమిటంటే ఊర్ధ్వమూల మధస్యాగం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద సవేద విత్తని చెప్పబడింది. ఏమిటంటే ఊర్ధ్వమూలం అధ శాఖం, అధ అంటే కిందకి, ఊర్ధ్వం పైకి, మూలం వేరు, శాఖ అంటే కొమ్మలు. ఈ సంసారం అనే వృక్షము యొక్క వేరు పైకుంది, కొమ్మలు కిందకున్నాయి. అశ్వత్థం ప్రాహురవ్యయం, ఈ సంసారం వృక్షానికి రెండు లక్షణాలు ఉన్నాయట. రెండు లక్షణాలు ఎలాంటివంటే అశ్వ అంటే రేపు, అశ్వ అంటే రేపు కాదు, మరుక్షణం ఉండదట. ఏం జ్ఞానం కలిగిందా అంటే వేరు దగ్గర ఉన్నారా, అశ్వ అయిపోతుంది, అశ్వత్థం అవుతుంది, అంటే మరుక్షణమే నశించిపోతుంది. ప్రాహుర అవ్యయం, కొమ్మల దగ్గర ఉన్నారా, నాశం అవ్యయం, నాశనం లేని చెట్టుగా ఉంటుంది. అంటే జన్మలకి కోట్ల కొద్ది జన్మల కొద్ది ఉంటూనే ఉంటుందంట. ఏ జీవుడికైతే ఈ సంసార జీవుడిగా ఉండేటప్పుడు సంసార వృక్షంలోకి వచ్చేసాడు, సంసార వృక్షం శరీరంలో ఏర్పడిపోయింది, అందులోన శిరస్థానం భూమధ్య స్థానం అనేది వేరు, తర్వాత ఈ హృదయ కింద హృదయస్థానం వక్షస్థలము, ఈ కింద స్థానం అనేది ఏంటంటే ఇది శాఖలు. ఈ శాఖలు వేరుతో కొని సంసార వృక్షానికి రెండేంటంటే అశ్వత్వం ప్రాహురయ్యం. జ్ఞానం కలిగితే వెంటనే నశిస్తుంది, జ్ఞానం లేకపోతే చిరకాలం ఉండిపోతుంది, జన్మ జన్మలు కోట్ల జన్మలు ఎత్తిస్తుంది. ఇది ఏమి అది ఎలాగ పెరుగుతుంది, ఎలా తరిగిపోతుందో చెప్తున్నారు. ఎలాంటి ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద సవేద విత్. ఛందాంసి అంటే వేదాలు, పర్ణాని అంటే ఆకులు. చెట్టుకి ఆకులు రక్షిస్తాయి అంటే ఏంటి, చెట్టుకి ఆకులు రక్షిస్తాయి అంటే అర్థం ఏంటి, యాక్చువల్గా చెట్టు ఎక్కడి నుంచి, ఆకులు ఎక్కడి నుంచి వచ్చాయి, చెట్టు నుంచే వచ్చాయి. ఆకులు చెట్టు నుంచే వచ్చాయి, కానీ చెట్టు పెరగాలంటే ఏ ఉండాలి, ఆకులే ఉండాలి. సరే, చెట్టు నుంచే ఆకులు వచ్చాయి, కానీ ఆకులు చెట్టు పెరగాలంటే ఈ సూర్యాస్తం పడి ఇవన్నీ ఆహారం తీసుకోవాలంటే ఏమి ఉండాలి, ఆకులే ఉండాలి. అందువల్ల ఏంటంటే చెట్టు నుంచి వచ్చిన ఆకులే చెట్టును రక్షిస్తున్నాయి, చెట్టు నుంచి వచ్చిన ఆకులే చెట్టును రక్షిస్తున్నాయి. అలాగనే వేదాల్లో జ్ఞానపరం ఉండే వేదాల నుంచి కర్మలు వచ్చాయి, ఆ కర్మలే చేస్తుంటే మళ్ళీ వేదాన్ని రక్షించడం అంటే ఈ సంసార వృక్షాన్ని రక్షిస్తున్నాయి సుమా అని. అంటే ఎవరైతే వేదాల్లో చెప్పిన కర్మలు చేస్తారో వాళ్ళకి సంసార వృక్షం పదిలంగా ఉంటుంది సుమా, రక్షిస్తుంది అది. అంటే ప్రవృత్తి కర్మలు చేశారంటే సంసారం పదిలంగా ఉంటుందని అర్థం. అంటే బాహ్య కర్మలు చేసే వాళ్ళకి ఈ ప్రపంచ దృష్టి పెరిగి జనన మరణరూప సంసారం ఎత్తి ఈ సంసార వృక్షం పెరుగుతూనే ఉంటుంది. అప్పుడు ఇది అవ్యయం. ఏమి చెట్టు ఆకులు తుంచేసామనుకోండి, అప్పుడు చెట్టు చచ్చిపోతుంది. ఆ విధంగాను అంటే దాని అర్థం ఏమిటంటే ప్రవృత్తి కర్మలు చేయడం మానేసి నివృత్తి మార్గాన్ని అనుసరించి వృక్షమూలే వసేత్ అంటే ఈ శరీరంలో భూమధ్య స్థానంలో ఉండే ఆ మూలం దగ్గరికి అక్కడికి వెళ్ళిపోయామంటే ఈ సంసార వృక్షం నశిస్తుంది సుమా. మహత్పదం జ్ఞాత్వా వృక్షమూలే వసేత్ అని ఉపనిషత్తు చెప్తుంది. సాధన చేసి జ్ఞానాన్ని పొంది మహత్పదాన్ని, ఇది ఇంతవరకు చెప్తాను చూసారు విశ్వరూపం అనేది, ఆ దానిని తెలుసుకుని అక్కడే ఉండిపోవాలట. మహత్పదం జ్ఞాత్వా తెలుసుకుని వృక్షమూలే వసేత్, ఆ వేరు దగ్గర ఉండిపో, ఉండిపోతే నీకు సంసార వృక్షం మరి ఉండదు. లేకపోయిందంటే ఇది దీని చిరవల పరలుగా అడుగుకునే ఉంటుందట. ఏమని అధశ్చోర్ధ ప్రసృత తస్య శాఖ విషయ ప్రవృద్ధ గుణ ప్రవృద్ధ విషయ ప్రవాలా అధశ్చ మూలాన్యనుసంతతాన్ని కర్మానుబంధీని మనుష్యలోకే అన్నారు. అంటే ఏంటంటే ఈ సంసార వృక్షం తాలూక వివరణ చెప్తున్నారు. ఏమని అధశ్చోర్ధ కిందకి మీదకి, ఏమిటి ప్రస్తుత తస్య శాఖ, ఇదేమిటంటే చూడండి, ఇక్కడి నుంచి చెట్టు కిందకు వస్తుంది, వచ్చి ఏం చేస్తుంది, మళ్ళీ కిందకు వచ్చిన శాఖలు మళ్ళీ కిందకి మీదకి వ్యాపిస్తాయట. యాక్చువల్గా చెట్టుకు వేరు ఎక్కడ ఉంది, వచ్చిన వేరు ఇక్కడ వేరు పైన ఉంటే కిందకి శాఖలు ఉన్నాయి చూసారా, కిందకి వచ్చిన శాఖలు కూడా మళ్ళీ ఏంటి, ఇవి మళ్ళీ వ్యాపిస్తాయి పైకి కిందకి. ఏమి ఈ కిందకొచ్చిన శాఖ అనేది మళ్ళీ ఏ శాఖ అయితే పైకి వెళ్తుందో ఆ శాఖలో ఉంటే దేవతలుగా పుడతారు, కిందకొచ్చిన శాఖల్లో ఉంటే మనుషులుగాను, ఇంకా కిందకొచ్చే శాఖల్లో ఉంటే పశుపక్షులుగా పుడతారని చెప్తున్నారు. కాబట్టి ఏంటంటే సంసార వృక్షం నుండి ఉండేవారే వీరందరూ, ఎవరు? దేవతలు, మనుషులు, పశువులు, పక్షులు అందరూ కూడా ఈ వృక్షంలోకి లోబడినవారే. అయితే పైకి వెళ్లే శాఖలు ఉంటే దేవతలు అవుతారు, కిందకొచ్చే శాఖలు అయితే మనుషులు అవుతారు, ఇంకా కిందకొచ్చే శాఖలు ఉంటే పశుపక్షులుగా పుడతారు. అది చెప్తున్నారనమాట. అధశ్చోర్ధ ప్రస్తుత తస్య శాఖ, ఆ దాని నుంచి వచ్చిన శాఖలు ఉన్నా చూస్తారా, అవి మాత్రం పైకి కిందకు వ్యాపించున్నాయట. అవి గుణ ప్రవృద్ధ విష ప్రబాలాహ అంటే అర్థం ఏంటంటే, ఎప్పుడైతే ఈ శాఖలు వ్యాపించాయో, వ్యాపించిన తర్వాత చిగులు పెడతాయి, ఊరుకుంటాయి. ఏంటి చిగులు పెడుతుంటాయి? విష ప్రవాహాలు అంటే ఏంటి? ఈ జీవుడు బయటకు వచ్చిన తర్వాత, ఈ సంసారంలో పడిన తర్వాత శబ్ద స్పర్శ రూపరస గంధాలతో కూడిన ఈ విషయాలన్నీ కూడా మళ్ళీ మనకి లోపలికి రప్పించుకుని ఇవి మొలకలు ఎత్తుకునే ఉంటుంది, చిగులు పెడుతూనే ఉంటుంది. అంటే చెట్టు ఏమిటవుతుంది? పెరుగుతూనే ఉంటుంది. సో ఎవరైతే విష ప్రవాహ అంటే ఈ బయట విషయాల్లోకి మనసు వస్తుందో, అంటే ఎవరి ప్రాణశక్తి కిందకు వస్తుందో, వాళ్ళ మనసు బయటికి పోయి చిగురిస్తుందంట. దేని ద్వారా? ఈ ప్రవృత్తి కర్మల ద్వారా, ఈ బాహ్య ప్రవృత్తి వల్ల అది చిగురుస్తూనే ఉంటుంది, గుణ ప్రవృద్ధి అవుతుంది, ఇంకా గుణాలు పెరుగుతూనే ఉంటాయి. అంటే తనలో ఉండే గుణాల వల్ల కర్మలు చేస్తాడు, కర్మల వల్ల మళ్ళీ విషయాలు పెరుగుతుంటాయి, ఇంకా చిగురులు పెడుతూనే ఉంటుంది, మళ్ళీ గుణాలు పెరుగుతుంటాయి. గుణాల వల్ల కర్మలు, కర్మల వల్ల గుణాలు, గుణ కర్మ విభాగత అనంతరా. ఆ విధంగా ఏంటంటే సంసార వృక్షం పెరిగిపోతూనే ఉంటుంది. అయితే అదస్య మూలాన్ని అనుసంతత అని కర్మానుబంధిని మనుష్యలోకే, ఈ శాఖలు ఈ సంసార వృక్షంలో కొన్ని శాఖలు ఎటువంటివంటే అధశ్చోర్ధ అధశ్చ మూలాన్ని అనుసంతత అని ఈ కిందకొచ్చిన శాఖల్లోన కర్మబంధం పెట్టి మనుషులోకం ఉంచిస్తాయంట. అంటే ఎవరైతే ఈ రకమైన కిందకొచ్చే శాఖల్లో ఉంటారో అజ్ఞానం చేత, అవి ఉండేటప్పుడు వాళ్ళ జ్ఞానం ఏంటంటే మనుష్య లోకానికి పరిమితం అయిపోయి ఎప్పుడు కూడా ఈ విధంగానే బంధించుస్తుందంట. ఇంకా ఇందనుకో పశుపక్షులకు వెళ్ళిపోతారు. అంటే ఈ విధంగా మనుషుల తలక జన్మ పరంపర పెరుగుతుంది సుమా అని చెప్పారు. ఏమి ఈ వృక్షము మనము ఇన్ని రకాలుగా వివరించినప్పటికీ కూడా చెప్తున్నారు దానిని తెలుసుకోవడం చాలా కష్టం అంటున్నారు. ఏమి నరూపమస్యేహ తదోపలభ్యతే, నరూపమస్యేహ తదోపలభ్యతే, నాంతో నచాదిర్ సంప్రతిష్టాః అశ్వద్ధమేవం సూరుడమూలం అసంగశస్త్రేణ దృఢేన చిత్వా అన్నారు. ఈ సంసార వృక్షం తాలూక స్వరూపం అనేది నరూపమస్యేహ తదోపలభ్యతే, ఈ సంసార వృక్షం తాలూక స్వరూపం తెలుసుకోవడం చాలా కష్టం అంట. దీనికేంటి ఆది అంతము మధ్యం ఏమిటో తెలియదంట. నచాది నచ్చ సంప్రతిష్టాహ అంటే ఏంటంటే దీని ఆది ఎక్కడో మధ్య ఎక్కడో మరి ఎక్కడ ఉంటుందో తెలుసుకుని, ఎందుకు తెలుసుకోలేకపోతే మన పూర్వజన్మ మనకు తెలియదు, కానీ ఆ వృక్షంతోనే వచ్చాం, అందువల్ల ఆ వృక్షం ఎక్కడ మొదలైందో తెలియలేదు, మళ్ళీ చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తామో తెలియదు, అందువల్ల ఈ వృక్షం ఏమవుతుందో తెలియదు, అందువల్ల దీని మంది ఆది మధ్యాంతాలు తెలుసుకునే స్థితిలో ఉంది ఇది ఈ సంసార వృక్షం. దీన్ని తెలుసుకోవడం చాలా కష్టం. అశ్వత్థమేనం సువిరూఢమూలం, దీన్ని సమూలంగా దీన్ని మాత్రం పెరికేయాలంటే ఏమిటి కావాలి? అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా, ఈ రెండు అవసరం అంట. రెండు అవసరం అంటే ఏమిటవి? అసంగ శస్త్రం, దృఢేన చిత్వా. అసంగం, అసంగం అంటే ఇది అసంగం అనే శస్త్రం, ఇది ఈ బాణప్రయోగం శస్త్రాస్త్రాలు అంటారు చూసారా. ఈ శస్త్రం ఎటువంటిది అంటే అసంగ శస్త్రం వేయాలంట. అసంగ శస్త్రం వేయాలంటే అసంగం అంటే, సంగం అంటే అంటుకునుట, అభిమానము, అటాచ్మెంట్ అంటే ప్రపంచం పైన అంటుకునే విధమే సంగము. అటువంటి ప్రపంచం లేదని ముందు తెలిస్తే అసంగం అవుద్ది. భగవంతుడే సర్వం ఉన్నాడు, తనకంటే అన్యంగా ఏమీ లేదు అనే భావనతో ఉండి అదే భావనతో సాధన చేస్తుంటే ఈ ప్రపంచ భావం మీద మనకి ప్రత్యేక భావం ఉండదు. చూసారా, భగవంతుడనే భావంతో ఉండడం వేరు, భగవంతుడి కంటే అన్యంగా ప్రకృతి భావంతో ఉండడం వేరు. ఈ ప్రకృతి భావంతో ఉండడం వల్ల సంగమం అయింది. అందులో ప్రకృతి భావం లేకుండా ఉండాలంటే భగవంతుడి భావం కావాలి. భగవంతుడి భావన కావాలంటే ఏంటి? యోగేన గతకామానం భావన బ్రహ్మచక్షసే, బ్రహ్మభావన కావాలి. బ్రహ్మభావన కావాలంటే యోగం చేయాలి. సో యోగ సాధన చేసిన వాడికి అసంగ భావం వస్తుంది. దృఢేన చిత్వ అంటే ధైర్యంతోన దాన్ని ఛేదించాలి. అంటే అసంగం అనే కత్తితోన ధైర్యంతోన ఈ సంసార వృక్షాన్ని సమూలంగా దాన్ని ఛేదించగలము అని అన్నారు. దాని అర్థం ఏంటి? బాహ్యే నిరుద్ధే మనస ప్రసన్నత. బాహ్యాన్ని నిరోధిస్తేనే ఆ అసంగ శస్త్రం సాధ్యమవుతుంది. బాహ్యాన్ని నిరోధించాలంటే అంతర్ముఖం కావాలి. అంతర్ముఖం కావాలంటే ఏంటి కావాలి? యోగేన అంతర్ముఖీ బుద్ధి. అందువల్ల ఏంటంటే యోగం అనే సాధన చేతనే బాహ్యాన్ని నిరోధం చేస్తేనే అసంగ శస్త్రం అవుతుంది. ఏమి తతపరం తత్పరిమార్గితవ్యం ఎస్మిన్ స్థితో నదు ఎస్మిన్ గత ననివర్తంతి భూయ తమేవ చాద్యం పురుషం ప్రపంచే యత ప్రవృత్తి ప్రస్తుత పురాణి అన్నారు. అంటే ఏంటంటే ఈ సంసార వృక్షము ఆ సంసార వృక్షం అవతలుండే పరమ పురుషుని ఎలా తెలుసుకోవాలో చెప్తున్నారు. తతపరం తత్పరిమార్గితవ్యం, ఆ పరమాత్మను తెలుసుకోవడం ప్రారంభించాలి వైరాగ్యము చేతనం. ఏమి ఏమని చెప్పారు? ఎస్మిన్ ఎస్మిన్ గత ననివర్తంతి భూయ, దేని లోపల ప్రవేశిస్తే మళ్ళీ సంసార వృక్షం తిరిగి రాదు. దేనిలో ప్రవేశించాలి? ఆ పరంధామ స్థానంలోకి ప్రవేశిస్తే ఎస్మిన్ గత ననివర్తంతి భూయ, ఎస్మిన్ గత ననివర్తంతి భూయ, ఎక్కడికి వెళ్ళి చేరుకుంటే మళ్ళీ ఈ పరం సంసార వృక్షం తిరిగి రాదు. ఏమి తమేవ చాద్యం పురుషం ప్రపంచే అంటే ఆ పరమ పురుషుని మనం పొందాలి. పొందాలి తర్వాత ఏం చేయాలి? యత ప్రవృత్తి ప్రస్తుత పురాణి, ప్రకృతి మాత్రం ఇది మనల్ని ఏడిపిస్తుంది. ప్రకృతి ఏం చేస్తుందంటే చిలవలు పలవలుగా పెరిగిపోయి మనల్ని పడేస్తుంది. మనం దానిలో పడిపోకుండా మనం ఏం చేయాలి? అసంగ శస్త్రము వైరాగ్యంతోన యోగ సాధనతోన తమేవ చాద్యం పురుషం ప్రపంచే ఆద్యంతరహితమైన ఆది పురుషున్నారు చూసారా, ఆయన్ని వేడుకోవాలి, ఆయన్ని పొందాలి. మనం అలాగ చేస్తేనే గాని ఈ సంసార వృక్షం అనేది నశించదు చుమా సుమా అని చెప్తున్నారు. మరి ఆ అది ఎలా చేయాలి? నిర్మాణ సంఘ నిర్మాణమోహ జితసంగ దోషాహ ఆధ్యాత్మ నిత్య వినివృత్త కామ ద్వంద్వైర్విముక్త సుఖదుఃఖ సంధ్యై గచ్చంచన మూఢ పరమంజయ మూఢ పరమంజయం తత్ అన్నారు. అంటే అర్థం ఏంటంటే ఆ పరమ స్వరూపాన్ని పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోవడానికి చేయాలి నిర్మాణమోహ. మానవ అంటే అభిమానం అంటే అహంకారం మమకారం అంటే అహంకార మమకారాలు, మోహ అజ్ఞానం అంటే అహంకారం నాది అజ్ఞానం. జితసంగ దోష జితసంగ దోషాలు అంటే ప్రపంచందు అభిమానం కలిగి దాని నుండి దోషాలను జయించడం. అంటే ప్రపంచమందు అభిమానం కలిగిన దోషాలను జయించడం, నేను నాది అని అహంకారం పోగొట్టుకోవడం, ఆధ్యాత్మనిత్య నిరంతరం ఆధ్యాత్మ చింతనతో ఉండాలన్నారు. చూసా ఇవన్నీ కాకుండా నిత్యం ఉండాలేంటి? పరమాత్మ ఎందు అదే చింతనతో ఆయన ఎవరు ఏమిటి ఏమిటి ఏమిటనే ఆ జ్ఞానంతో ఆధ్యాత్మనిత్య వినివృత్త కామ అలాగుండి కోరికలను జయించి ద్వంద్వై విముక్త సుఖదుఃఖ సంజయి అంటే ఏంటి? ఈ ద్వంద్వాలని సుఖదుఖాలు ఇవన్నీ కూడా విముక్తులు పొంది గచ్చంచ మూఢ అంటే జ్ఞానము పొంది అజ్ఞానాన్ని నుంచి విముక్తి పొంది సుఖదుఃఖ సంయ గచ్చంచ మూఢ పరమవ్యయం తత్ ఆ తత్పరమని పొందుతారు సుమా అని అన్నారు. ఏమి అంటే ఏంటంటే ఎంత సూపం చెప్పారంటే ఈ జీవుడు మోక్షం పొందాలి అనుకుంటే సంసార వృక్షం అనే దాన్ని ఛేదించాలి. ఏమి అదే మనకు అర్థం. అది ఛేదిస్తేనే పరమాత్మ తెలుసుకోగలం. అది ఛేదించాలంటే అది ఎక్కడుంది, దాని మూలం ఎక్కడుంది, దాని శాఖలు ఎక్కడున్నాయి, మనం దాన్ని ఎలా ఛేదించాలి అని తెలుసుకోవాలి. సాధన చేయాలి. సాధన చేస్తూ అసంగ శస్త్రం ద్వారా వైరాగ్యం ద్వారా తర్వాత జితసంగ దోషాలు నిర్మాణ మోహం తర్వాత వినివృత్త కామ ఈ విధంగా కామ కోరికలను జయించి ద్వంద్వాతీతులైతేనే అది పొందగలము. ఆ పొందిన పదం ఎలాగుందో చెప్తున్నారు. పరమాత్మత్వాలకు స్థానం ఎలాంటిదో చెప్తున్నారు. న తద్భాసయతే సూర్యో న శశాంకు న పావక యద్గత్వా ననివర్తంతే తద్ధామ పరమం మమ అన్నారు. ఏదది ఆ మనం చేరుకోవలసిన స్థానం ఎటువంటిదంటే ఇందాకలు చెప్పిన విశ్వరూపంలో చూసారా ఆ పరంధామ స్థానం అదే చెప్తున్నారు. అక్కడ మాత్రం సూర్యు చంద్రులు కానీ అగ్ని కానీ మెరుపు కానీ ఇంక నక్షత్రాలు కానీ ఇవేవి కూడా అవి ప్రకాశించలేవు. ఏమి ఏది పొందితే ఈ సంసారం నివర్తవుతుందో అదే నా పరంధామం. అంటే నేను చేరుకోవాల్సిన స్థానం ఏదంటే అదనమాట. అటువంటి దివ్య ప్రకాశమే పరంధామం. అది యోగ సాధన ద్వారా అది చేరుకున్న తర్వాతనే నినవర్తంతి సర్వే అంటే ఈ సంసార నివృత్తి జరుగుతుంది. ఏమి అటువంటి స్థితికి చేరుకున్న ఆ పరమాత్మ స్వరూపం చెప్తున్నారు మళ్ళీ ఏమని మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన మనస్సష్టాని ఇంద్రియాని ప్రకృతి స్థాని కర్షతి. ఇప్పుడు అక్కడ చేరిన వాడు గ్రహిస్తాడు ఏమని మమైవాంసో జీవలోకే పైకి చేరిపోయాడు. కిందకు చూస్తాడు, కిందకు చూస్తే ఏమనుకుంటాడు ఈ జీవులందరూ కూడా ఎక్కడ వాళ్ళు నా అంశం వాళ్ళే. సో మమైవాంసో జీవలోకే ఈ జీవలోకం అంతా నా యొక్క అంశం, నేను అంశి, వీళ్ళందరూ అంశము, నా నుంచి వీళ్ళందరూ పుట్టారు. జీవభూత సనాతన నేను అనా సనాతనమైన వాడిని నేను, నాలో నా అంశం నుంచి వీళ్ళందరూ పుట్టారు. ఏమి మనస్సష్టాని ఇంద్రియాన్ని ప్రకృతి స్థాని కర్షతి. ఈ పంచ జ్ఞానేంద్రియాలు ఆరో ఇంద్రియాన్ని మనస్సుతో కలుపుకొని ఈ ప్రకృతిలో పడిపోయి దానిలో నివసిస్తున్నారు. చూసారా వాళ్ళకేంటి ఇప్పుడు ఆహారము ఇంద్రియాలు మనసు అవన్నీ పట్టుకొని ఆ ఇన్స్ట్రుమెంట్స్తో పట్టుకుని నా ప్రకృతిలో పడిపోయి వాళ్ళు అందులో ఉంటున్నారు. సుమా మనస్సతాని ఇంద్రియాన్ని ప్రకృతి స్థానిక ప్రకృతిలోకి ఆకర్షింపడిపోయి అలా అందులో ప్రకృతిలో పడిపోతున్నారు. పడిపోవడం కాకుండా ఏమవుతున్నారు ఇప్పుడు శరీరం యదవాప్నోతి యచ్చాత్క్రామతీశ్వర గృహీత్వైతాన్ని సంయాతి వాయుర్గంధానివాసయాత్ అని చెప్తున్నారు. ఏంటని ఇక్కడికి ఇలా నా ప్రకృతిలో పడిపోయిన ఊరుకోరు, పుట్టడము చావడం పుట్టడము చావడం. ఎలాగా శరీరం యదవాప్నోతి శరీరం పొందుతుంటారు, యచ్చాత్క్రామతీశ్వర ఈ శరీరం పొంది ఈ శరీరం మళ్ళీ బయటికి పోతుంటారు. ఎలా పోతుంటారట గృహీత్వయతాన్ని సంయాతి వాయుర్గంధా నివాసయాత్. పువ్వు వికసించిందంటే దాని తాలూకా పరిమళము గాలి సహాయం చేత ముక్కులో ఎలా చేరుతుందో, ముక్కు ద్వారా గాలి ద్వారా ముక్కును ఎలా చేరుతుందో, ఈ శరీరంలో ఉండే ఈ జీవుడు తన తాలూకా వాసనలతోన తాను ఇంకో శరీరంలో ప్రవేశిస్తున్నాడు. శరీరం యదవాప్నోతి ఇచ్చాత్ ఉత్క్రామతి ఈశ్వరుడు, ఈశ్వరుడు అన్నారు. చూసారా ఆయన జీవుడు కాదు, ఈశ్వర స్వరూపుడే. ఈ వెళ్ళినవాడు కూడా ఎవడో కాదు, నా అంశమే కదా, కాబట్టి ఆయన ఈశ్వరుడు, ఈశ్వర స్వరూపుడే. అందువల్ల నా అంశంలోంచి పుట్టిన జీవుడు కూడా నావాడే. అయినప్పటికీ ప్రకృతిలో పడిపోయి నా ప్రకృతిలో పడిపోయి పుట్టడం చావడం ఈ పువ్వు నుంచి వాయు చేత ముక్కుని ఎలాగే చేరుతుందో అలాగనే ఇంకో శరీరానికి ఈ విధంగా మనసుతోన ఇంద్రియాల తాలూకా సూక్ష్మాంశాల ద్వారా మనసుతోన ఆ సూక్ష్మ శరీరంతో ఇంకో శరీరంలో ప్రవేశిస్తున్నాడు. ఎలా ప్రవేశిస్తున్నాడు, ఏమని ప్రవేశిస్తున్నాడు, చక్షు శ్రోత్రం చక్షు శ్రోత్రం శ్రోత్రం చక్షు స్పర్శనం రసనం ఘానమేవచ అధిష్టాన మనశ్చాయం యుషాన్ ఉపసేవతి. అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నాడు, మళ్ళీ చేస్తున్నాడు పంచ జ్ఞానేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలని మనసుని పట్టుకుని మళ్ళీ అక్కడికి వెళ్ళి మొలకలు ఎత్తిపోయి ఆ జన్మలో ఆ శరీరంతోన ఆ ఇంద్రియాలతోన ఆ మనసుతోన మళ్ళీ అనిపిస్తున్నాడట. ఇలా పుట్టడం చావడం అనిపించడం ప్రకృతి చేరడం ఇవన్నీ జరుగుతున్నాయి అన్నింటిని. కానీ ఏం చేస్తున్నాడు, అందువల్ల ఏంటంటే ఇలాగా ఈ శరీరం నుంచి అక్కడికి వెళ్ళడం మళ్ళీ పుట్టడం ఇవన్నీ ఎవరు తెలుసుకోలేకపోతున్నారు. ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానుభవం గుణాన్వితం విమూడా నానుపశ్యంతి పశ్చిత జ్ఞాన చక్షు సహా. ఈ సంసార వృక్షం అనేది ఎలాగైతే తెలుసుకోలేకపోతున్నాడు, ఈ జీవుడు ఈ శరీరంలోంచి విడిచిపెట్టి ఇంకో శరీరంలోకి వెళ్లేది కూడా తెలుసుకోలేకపోతున్నాడు. ఎవరు నా విమూఢా నానుపశ్యంతి అజ్ఞాని తెలుసుకోలేకపోతున్నాడు. కానీ మాత్రం పశ్యంతి జ్ఞాన చక్షు సహా జ్ఞాననేత్రం గల యోగి మాత్రం తెలుసుకుంటాడు. ఆ జ్ఞాననేత్రం ఎవరికి వస్తుందో చెప్తున్నారు మళ్ళీని. ఇప్పుడు ఏంటంటే జ్ఞాని మాత్రం ఈ శరీరంలోన ఆ జీవుడు ఎలా ఉంటున్నాడు, ఎలాగే గుణాలు అనిపిస్తున్నాడు, ఈ భోగాలు అనిపిస్తున్నాడు, మళ్ళీ ఈ శరీరం నుంచి ఎలా పోతున్నాడు, అవన్నీ కూడా ఆయనకు తెలుసు. ఎందుకంటే ఆయన వేరు దగ్గర కూర్చున్నాడు, ఆ ఊర్ధ మూలం దగ్గర ఉన్నాడు కాబట్టి ఈ శరీరంలో రాక పోక అనేది ఆయన తెలుసుకుంటాడు. కానీ విమూఢ నానుపశ్యంతి అజ్ఞాని మాత్రం తెలుసుకోలేడు. అది ఎవరు తెలుసుకుంటారు? యదంతో యోగినశ్చైనం పశ్చంచాత్మన్ వ్యవస్థితం యదంతోపి అకృతాత్మానో నయనం పశ్చంచేతసహ. యోగ సాధన చేసిన వాడే ఈ శరీరంలో ఉండే ఆత్మని తెలుసుకోగలడు. ఇతరత్ర సంస్కారం లేనివాడు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఆత్మను తెలుసుకోలేడు సుమా. అందువల్ల తెలుసుకోనట్టు ఏం చేయాలి? యోగ సాధన ఒకటే చేయాలి. యోగ సాధన చేసిన వాడే తెలుసుకోగలడు నేనెవడిని, నా స్వరూపం ఏమిటి, ఈ అశ్వత్ వృక్షం ఏమిటి, ఈ సంసార వృక్షం ఏమిటి, జీవుడు రాకేమిటి, పోకేమిటి, అవన్నీ తెలుసుకోగలడు. తెలుసుకోవడం నేనెవరో చెప్పుకునే తెలుసుకోగలడు. ఆ తెలుసుకునే విధానం చెప్తున్నారు ఏమని, యదాదిత్య గతం తేజం జగద్భాసయతే అఖిలం యశ్చంద్రమశ యశ్చాగ్నో తత్తేజో విద్ధి మామకం అన్నారు. అంటే ఏంటి, ఆదిత్యగతం తేజం అంటే సూర్యుడి నుంచి వచ్చే కాంతి ఉన్నది చూసారు ప్రకాశం, జగద్భాసయతే అఖిలం, ఈ అఖిల చరాచర ప్రపంచం అంతా ప్రకాశింపజేస్తున్న తేజస్సు ఉందో సూర్యునికి తేజస్సు, ఆ తేజస్సు గాని, యశ్చంద్రమశ యశ్చాగ్నో చంద్రుడి నుంచి వచ్చిన కాంతి గాని, అగ్ని నుంచి వచ్చిన కాంతి గాని అంతా కూడా తత్తేజో విద్ధి మామకం, నా నుంచి వచ్చిందని తెలుసుకుని ఆయన. అంటే నేను ఎవరిని, ఆయన లేకుండా ఇంకేమైనా చూడగలమా, అంతా నాదే, అది అందులోనే ఉంది. ఈ కనిపించిన తేజస్సులోనే కాదు, కనిపించిన దాంట్లో కూడా నేను ఉన్నానని చెప్తున్నారు. ఏమని, గామావిశ్యచ భూతాని ధారయాం అహమోజసాహ. ఏంటంటే ఇది పుష్ణామి చౌషధి సర్వ సోమోభూత్మ రసాత్మక అన్నారు. ఏమనని, ఏమనంటే గామావిశ్యచ భూతాన్ని ధారయాం అహమోజస. ప్రతి జీవుల తాలూక హృదయంలో ప్రవేశించి వాళ్ళకి శక్తి రూపంలో నేను ఉంటున్నాను. ప్రతి ఔషధంలో ఉండే ఆ ఔషధ రసమై నేనుంటున్నాను. చంద్రుల్లో ప్రవేశించి ఔషధాల తాలూక రసమై ఉండి నేను అందరికీ పుష్టి కలుగు చేస్తున్నాను. మనం తినే ఆహారానికి పుష్టిని కూడా నేనే ఇస్తున్నాను. మన అన్నింటిలో శక్తి నేనే ఇస్తున్నాను. కాబట్టి కనిపించే సూర్య చంద్రాగ్నుల తాలూకా తేజస్సు నేనే, కనిపించిన తాలూకా జీవుల్లో ఉండే చైతన్యము నేనే, ఆ ప్రకాశము నేనని చెప్తున్నారు. మళ్ళీ నేనేంటి అని ఇంకేంటి అనుకుంటున్నాను, ఇది ఒకటే కాదు, మీరు తినే అన్నం కూడా నేనే, అందులో ఉండేది నేనే, మిమ్మల్ని జీర్ణం చేసేది నేనే. అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధము. అంటే అర్థమేంటి, బయట నేనే ఉన్నాను, లోపల నేనే ఉన్నాను, మరి మీరు తినే అన్నంలో కూడా ఉన్నాను, ఉండేం చేస్తున్నాను, నేనే జీర్ణం చేస్తున్నాను. అందువలన ఇటువంటి నన్ను తెలుసుకోవడం కష్టం అన్నారు. కష్టమైనా సరే నా స్వరూపం ఇటువంటిది, సర్వశాహం హృసన్నివిష్టో మత్తస్పృతి జ్ఞానమపోహనంచ వేదశ్చ వేద్యం అహ వేదశ్చ సర్వే రహమేవ వేద్యం వేదాంతకృత్ వేద విదేవ చాహం అన్నారు. అంటే అర్థం ఏంటంటే, సర్వశ్చ అహం, నేను అన్ని చోట్ల ఉన్నాను, హృది సన్నివిష్టో, నేను ఒకరు కాదు ఇక్కడ కాదు ఇద్దరు కాదు, అన్ని జీవుల హృదయాల్లో నేనున్నాను. ఉండి ఏం చేస్తున్నాను, మత్త నా నుంచే స్మృతి జ్ఞానమపోహనంచ, నీకు జ్ఞాపక శక్తి కలగాలన్నా నా వల్లే, మరి జ్ఞానం కలగాలన్నా నా వల్లే, మరుపు కలగాలన్నా నా వల్లే. అంటే ఏంటి, నా వల్లనే నీకు జ్ఞానం కలుగుతుంది, జ్ఞాపకం కలుగుతుంది, మరుపు కూడా కలుగుతుంది నా వల్లే. అంటే అన్ని నా వల్లే జరుగుతున్నాయి సుమా. వేదశ్చ సర్వే రహమేవ వేద్యం అంటే అర్థం ఏంటంటే, ఈ వేదశ్చ సర్వే రహమేవ వేద్యం, ఈ సకల వేదాల్లో ఏదైతే చెబుతున్నదో ఆ చెప్పేది దానితోనే పొందబడేది నేనే, అన్నీ కూడా ద్వారా పొందబడేది నేనే. మళ్ళీ వేదాంత కృత్తు, ఈ వేదాన్ని తయారు చేసింది ఎవరు, నేనే. వేద విదేవచాహం, తెలుసుకునే శక్తి ఎవరు, నేనే. తెలియబడే శక్తి నేను, తెలుసుకునే శక్తి నేను, తెలియడానికి ఇవ్వలసిన ఆ కృతకర్త నేనే. అంటే వేదాన్ని తయారు చేసిన నేనే, తెలుసుకునేది నేనే, తెలియబడేది నేనే, అంతా నేనే సుమా అని చెప్పారు. మరి అటువంటి నేను ఎవరు, మళ్ళీ ఎక్కడున్నానో తెలియాలి కదా. సంసార వృక్షం దాటిపోయిన తర్వాత నేను ఇటువంటి వాడిని చెప్పాను, మరి నేను ఎక్కడున్నాను, ఈ కనిపెడిన దానిలో ఉన్నప్పటికీ కూడా కనబడేది మాత్రం నేను కాదు. ఏది, ద్వామిభావ పురుషో లేకే క్షరస్య అక్షర ఏవచ క్షర సర్వాణి భూత అనే కూటస్థ అక్షర ఉచితే. నేను అంటున్నానే అంటున్నది, మీరు ఈ మాంస చక్షుతో మీరు చూస్తే ఆ కనబడేది నేను కాదు సుమా, మీరు ఇంకో భావంతో చూస్తే నేనే ఇది అంటాను. కనబడకపోతే మాత్రం క్షర సర్వానుభూతాన్ని. ఈ లోకంలో ఇద్దరు పురుషులు ఉన్నారట, ఎవరు? అక్షరుడు, క్షరుడు. క్షర సర్వానుభూతాన్ని అంటే ఈ సకల జీవులు కూడా నశించేవే, బయట డొక్కులన్నీ నశించేవే, లోపలుండేది మాత్రం నశించిన వాడు. అంటే బయట కనిపించేవన్నీ కూడా క్షర సర్వానుభూతాన్ని. కూటస్థ అక్షర వచ్చేదే, ఇక్కడ ఉండే కూటస్థుడు అక్షరుడు. ఇక్కడ చూసారు మళ్ళీ ఇంకో విస్ప్రశ్న, ఇది ఎంత వేదాంత చాలా గురువు గారు ఈ పురుషోత్తమ ప్రాప్తి యోగం ఎందుకు చెప్పవలసి వచ్చింది, ప్రత్యేకించి పరమాత్మ చెప్పవలసి వచ్చిందంటే, ఇక్కడ దైవం ఉన్నది, ఇదంతా కూడా అజ్ఞానంతో కూడిన జీవుడు ఉన్నాడు, ఈ శరీరం అంతా నశించేది అంటున్నాం. ఈ నశించిన శరీరంలో నశించిన వాడు ఒకడున్నాడు, ఎవరు? కూటస్థుడు ఉన్నాడు. ఇక్కడ ఆత్మ ఉన్నది, ఇది నశించదు, ఇది ఇంకో దానికి వెళ్తూనే ఉంటుంది, ఈ శరీరం నుంచి ఇంకో శరీరంలోకి వెళ్తూనే ఉంటుంది. దీన్ని ఏంటన్నారు? కూటస్థుడు అన్నారు, అక్షరుడు అన్నారు, తర్వాత క్షేత్రజ్ఞుడు అన్నారు. ఏమి ఈ 12 అధ్యాయంలో క్షేత్రజ్ఞుడు అన్నారు. ఇవన్నీ ఉన్నప్పటికీ ఇది నశించిన వాడు, కానీ ఈ శరీరం నశిస్తాయి. ఈ నశించిన వాడు కూడా వీడికంటే ఇంకోడు ఉన్నాడని చెప్తున్నారు. అసలు విషయం అది, ఇందులో ఉన్నాడని ఇది ఎక్కడో ఇక్కడే ఉన్నాడని అనుకోవద్దు, దీనికి అతీతంగా ఒకడు ఉన్నాడు అది చెప్పబోతున్నారు. ఏమని? ద్వామిభావు పురుషులోకి క్షరక్ష అక్షరయవచ క్షర సర్వానుభూతాన్ని కూటస్థ అక్షర వచ్చతే, అంటే ఈ లోకంలోన నశించే భూతాలు ఉన్నాయి, నశించని కూటస్థుడైన అక్షరుడు ఒకడున్నాడు. అయితే వీళ్ళు అక్షరుడి కంటే అతీతంగా ఒకడున్నాడు పురుషుడు, ఎవరు? ఉత్తమ పురుషస్తన్య పరమాత్మే చుదాహృత యో లోకత్రయం ఆవేశ్య భవత్ అవ్యయీశ్వర అన్నారు. ఏమి లోకత్రయం ఆవేశ్య అంటే ఏంటంటే, ఈ శరీరములో నశించని ఆత్మ ఉన్న చూసారా, దీన్ని సోల్ అంటారు, దీనికి అతీతముగా ఉండే పరమాత్మ ఉన్నాడు దాన్ని స్పిరిట్ అంటారు. అందువల్ల అంటే ఉత్తమ పురుషస్తన్య, ఈ శరీరంలో ఉండే ఈ అక్షరుడనే పురుషుడు కంటే ఇంకొకడు ఉన్నట్టు, ఉత్తమైన వాడు ఉన్నట్ట, ఆయన పేరేంటి? పరమాత్మేతి చుదాహృత, ఆయన పరమాత్మ అంటారట. దీన్ని ఏంటంటారు? ఆత్మ అంటారు. దాన్ని ఏంటంటారు? పరమాత్మ అంటారట. అటువంటి పరమాత్మ ఎక్కడికి వస్తాడట? యో లోకత్రయం ఆవేశ్య, ఈ జాగ్రత్త స్వప్న సుషుప్త అవస్థల్లోకి ప్రవేశించి బిభత్సి అవ్యయ ఈశ్వర, ఈ శరీరాన్ని జగత్తునంతా భరిస్తున్నాడట ఆయన ఈశ్వరుడు. ఆయన మాత్రం అవ్యయుడు, నాశనం లేనివాడు. అంటే ఈ పురుషుడు, ఈ దీన్ని పురుషుడు అంటారు, దీన్ని ప్రకృతి అంటారు. ఈ ప్రకృతి పురుషుల కంటే అతీతమైన వాడుకు ఒకడున్నాడు, ఎవరు? పరమాత్మ అంటారు. ఆయన ఈ శరీరంలో ప్రవేశించి వీటినన్నిటిని భరించి నాశరహితుడిగా ఉన్నాడట. ఏమి? అందువల్ల చెప్తున్నారు ఏమని? యస్మాక్షరమతీతోహం క్షర అక్షరాదపి చోత్తమ. ఏమి? అతోస్మి లోకే వేదేచ ప్రవిధ పురుషోత్తమ అన్నారు. ఇది చాలా ఉత్తమమైనది. ఈ శ్లోకం అనేది పలకటం కష్టమైనప్పటికీ కూడా చాలా గొప్పది చెప్తున్నారు. ఏమని? యస్మాక్షరమతీతోహం అక్షరాదపి చోత్తమ. దేనినైతే అక్షరం అంటున్నాం, మనం ఏంటన్నాం? ఇక్కడ అక్షరం అన్నాం, ఇది క్షరం అన్నాం. దీనికంటే అతీతమైనది నేను, నేను ఎటువంటి వాడిని? ఈ క్షరానికంటే, యస్మాక్షరం అతీతోహం, ఈ క్షరానికంటే అతీతమైన వాడిని నేను. అక్షరాదపి చోత్తమ, దీనికంటే అతీతమైన వాడిని, అంటే క్షర అక్షరాలకు అన్నిటికంటే అతీతమైన వాడిని నేను. ఆ నేను ఎటువంటి వాడిని? లోకే వేదేచ ప్రదిత పురుషోత్తమ, నన్ను పురుషోత్తమ అంటారు. ఎక్కడ? లోకాల్లోనా, వేడల్లోనా, అన్నిటిలో కూడా నన్ను ఎవరంటారు? నన్ను ఏమంటారు? పురుషోత్తముడు అని పిలుస్తున్నారు. కాబట్టి నేను పురుషోత్తముడు అంటే అర్థమేమిటి? వీటికి వాటికి అన్నిటిమైన వాడిని. ఆ అక్షరానికి అక్షరాత్ పరత పర, కొన్ని సందర్భంలో దాన్ని అక్షరం అంటారు, కొన్ని సందర్భంలో దీన్ని అక్షరం అంటారు. అందువల్ల ఏంటంటే, దీనికంటే యో మామేవ మసమ్మూఢో పురుష జానాతి పురుషోత్తమం సా సర్వవిత్ భజతి మాం సర్వభావేన భారత అన్నారు. చూసారా? ఎవరైతే ముందు ఈ శరీరము నశించేదని తెలుసుకుంటాడు, దీంట్లో నశించనిది ఒకటి ఉన్నదని తెలుసుకుంటాడు, ఏది? అక్షరుడు. దీనికంటే అతీతమైన వాడు ఉన్నాడని తెలుసుకుంటాడు ఎవరో? యో మామేవ అసమ్మూఢో జానాతి పురుషోత్తమ, ఈ మూడో వాడు ఎవడనేది తెలుసుకుంటాడు. స సర్వవేత్, వాడు జ్ఞాని, వాడికి అన్ని తెలుసు. భజతి మాం సర్వభావేన భారత, అన్ని చోట్ల నేనున్నాను తెలుసుకుంటాడట. చూసారా? ఎవరైతే నేను ఈ శరీరానికి ఈ అక్షరానికి అతీతంగా ఉన్నానని తెలుసుకుంటాడో, ఏమి సర్వవ్యాపకమైన వాడు ఉన్నానని తెలుసుకుంటాడు, వాడు వాడు సర్వం తెలిసిన వాడు, అది క్షేత్రజ్ఞుడికి అతీతం వాడు, వాడు పురుషోత్తముడు, వాడు సర్వవిత్, వాడు జ్ఞాని, భజతిమాం సర్వభావేన భారత, అన్నిట్లోనూ నన్నే చూస్తాడు. ఈ సర్వభావేన భారత అంటే ఏంటి, అన్ని చోట్ల నేనున్నాను తెలుసుకుని వాడేతాను, నేను వాడు, వాడే నేను అవుతాను. ఏతద్ బుద్ధ్యా అలాగే తెలుసుకుని, ఏతద్ బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్య భారత, నా స్వరూపం ఇటువంటిది అని తెలుసుకుని వాడు బుద్ధిమాన్, వాడు జ్ఞాని అవుతాడు. కృతకృత్య భారత, వాడు సఫలీకృతుడు అంటే అనుకుని సాధిస్తాడు సుమా. అనుకుని సాధించడం ఏంటి, నన్నే కలిసిపోతాడు సుమా, అంటే పురుషోత్తముడు అయిపోతాడు సుమా. ముందు ఎవడు, జీవుడు, ఈ శరీరంలో ఉండే జీవుడు, ఇక్కడ దీని కూటస్థులు ఇక్కడ చూసుకుంటాడు, ఇక్కడి నుంచి సర్వత్రం ఉండే ఆయన తెలుసుకుంటాడు, ఆయన తెలుసుకుని నన్నేకి చేరుతాడు సుమాన్. అంటే అర్థం ఏంటి, భగవంతుడు తెలుసుకోలేం, ఎంత బాగా చెప్తున్నారు సార్, భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు, అన్ని చోట్ల ఉన్నవాడిని తెలుసుకుంటే ఎక్కడ చూడాలి, ముందు తనలో చూడాలి. అందుకే చెప్తున్నారు అదే, మరి ఇంకా అది అయిపోయింది సర్వభావన భారత, ఇంకోటి ఉంది కదా, నేను ఆ చరణ చెప్పేశాను నేను. ఇది గుహ్యతమం శాస్త్రం యథమక్తం మయానక ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్య భారత. అది ఇప్పుడు నేను చెప్పినది అంతా చాలా, ఈ శాస్త్రం చాలా రహస్యమైనది, ఇది చాలా రహస్యమైనది, ఇది ఎవరికి అర్థం కాదు. ఏది, ఇది గుహ్యతమం శాస్త్రం ఇదం ఉక్తం మయానక, ఓ పాపరహితుడా నాతో చెప్పిన ఈ రహస్యమైన శాస్త్రం చూసారా, ఎవరు ఇలాగెవరైతే తెలుసుకుంటారో, ఏతద్ బుద్ధ తెలుసుకున్నవాడు బుద్ధిమాన్ స్యాత్, వాడు జ్ఞాని అయిపోతాడు, కృతకృత్య భారత, అది సాధిస్తాడు. ఏమి అందువల్ల ఏంటంటే, పురుషోత్తముడుగా తెలుసుకోవాలనుకుంటే ఇది ఒక్కటే మార్గం. అంటే ఏంటి, భగవంతుడు తెలుసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి, ఊర్ధమూల మదశ్యాగంకి వెళ్ళాలి, అంటే సంసార వృక్షం తలక మూలం దగ్గరికి వెళ్ళి దీనిని నరికి దీన్ని చంపి ఇక దీనికంటే అతీతమైన వాడు ఉన్నాడు, ఆయన్ని తెలుసుకునే సర్వాత్మభావం తెలుసుకున్నవాడే పరమాత్మను ధ్యానం చేసి పొందగలడని చెప్తున్నారు. అంతేగాని లోపల నుంచి వెళ్ళకుండా బయట నుంచి చూశాడంటే వాడు దైవాన్ని తెలుసుకోలేడని చెప్తున్నారు. చూసారా, ఇక్కడ యోగానికి జ్ఞానానికి లింక్ పెట్టేశారు. చూసారు, ఎక్కడ చూసినా సరే యోగం అవసరం, నా స్వరూపు జ్ఞానం అవసరం, నా స్వరూపు జ్ఞానం తెలుసుకోవాలి, యోగము తెలుసుకోవాలి, ఈ రెండింటితో తెలుసుకున్నవాడే కృతకృత్య భారత, వాడు సాధించగలడు. సార్, అది తెలియకుండా మనం ఎక్కడికి వెళ్తున్నాం ఏంటనుకుంటే ఏమవుతుంది. అందుకే ఇది పురుషోత్తమ రాత్రి యోగం, ఇది కూడా చాలా గొప్పది. ఇది పురుషోత్తమ తెలుసుకోవాలంటే అలాగా